అన్నారా. కొంతమంది పెద్దలు ఏమని చెప్తారంటే, భగవద్గణం పొందటం కోసం శరణాగతి గతి అని. ఇంకా శరణాగతి అంటే నీ సంకల్పమే నెరవేరదు అనే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని మనం గౌరవించగలిగితే మనకి శరణాగతి కుదురుతుంది. అనుకున్నది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. రమణస్వామి రెండు మార్గాలు చెప్పారు, ఇది నిజ్ఞానం నుంచి విడుదల పొందటం, ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం. ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి తోటి ఏమన్నాడంటే, నా లోపల నిజ్ఞానం ఉన్నప్పుడు నేను నీకు దాసు, నాకు నువ్వు యజమాని. నా లోపల నిజ్ఞానం లేనప్పుడు నువ్వే నేను, నే నువ్వు అన్నాడు. ఎప్పుడైతే నిజ్ఞానం నశించిండో, దేహగతమైన నేను నశించిండో, అప్పుడు లోపల ఉన్న బంగారం తెలుస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి బంగారం మనకు తెలుస్తుంది. మన హృదయంలో ఉన్న చైతన్యమే ఆనందం, చైతన్యమే శాంతి, చైతన్యమే చావు లేని వస్తువు, ఆ చైతన్యమే అమృతం, చైతన్యమే వైకుంఠం, చైతన్యమే హృదయంలో ఉన్న బంగారం. మనకు బయట ఉన్న బంగారం మీరు తెలుస్తాం, లోపల ఉన్న బంగారం మీరు తెలియకుండా మనకి. కారణం ఏంటంటే ఈ నిజాన్ని తెలియకుండా చేస్తాం. అంటే మానవుడు సాధన ఎక్కడ గురిపెట్టారంటే, ఆ నిజాన్ని నుంచి విడుదల పొందటానికి భక్తి మార్గం కానీ, అన్ని మార్గాలు మంచియే, భక్తి మార్గం కానీ, కర్మ మార్గం కానీ, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, ఏ మార్గమైనా నిజ్ఞానంలోంచి విడుదల పొందటం పదం. నిజ్ఞానంలోంచి విడుదల పొందకపోతే మనకు స్వరూప జ్ఞానం కలదు. నిన్న మనం ప్రమాణం చెప్పుకుంటాం, మీరు స్తోత్రాలు చదవండి, ధ్యానాలు చేయండి, జపాలు చేయండి, యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనస్సు బయటికి పెడతాందా లోపల, అది బాగా గ్రహించవలసిన విషయం. మనస్సు బాహ్యముఖానికి పెడతాందా అంతర్ముఖానికి పెడతాం. అంటే మనస్సు బాహ్యముఖానికి పెడితే అహంభావన అవుతుంది, మనస్సుకి అంతర్దృష్టి కలిగితే ఆత్మజ్ఞానం. బయటకెళితే అహంభావం, లోపలికి వెళితే ఆత్మజ్ఞానం. బయటకెళితే అజ్ఞానం, మనస్సు లోపలికి వెళితే దానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం మరణించినా మరణం లేని వస్తువు ఒకటి హృదయంలో ఉంది, ఆ స్థితిని పొందాలి. దానికి సంబంధించిన ప్రాముఖ్యత కానీ దాని విలువ కానీ మన మెదడుకు అందక మనకు తెలియటం లేదు. అయితే శరీరం ఉండగా ఎవరైతే ఆత్మజ్ఞాన సముపార్జనకి కృషి చేసి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, అమృతానుభవం ఎవరైతే పొందారో వాళ్ళు మరణించే టైం వచ్చేప్పటికి పశ్చాత్తాపడక, మనం మరణించే టైం వచ్చే లోపల కనుక మనకు ఆత్మజ్ఞానం పొందకపోతే పశ్చాత్తాపడాలి. అమృతానుభవం మనకు కలిగితే శరీరం మరణించాక రాకపోకలతోటి పని లేదు. శరీరం శవం అవ్వకముందే ఆత్మవిద్యను సముపార్జన చేస్తే మళ్ళీ మనం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉండదు. అది మరణం దగ్గరికి వచ్చిన తర్వాత కంగారు పడటం కంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి ఆత్మజ్ఞాన సముపార్జనకు కృషి చేయాలి. అయితే ఆత్మజ్ఞాన సముపార్జన కృషి చేయాలంటే దాని విలువ తెలియాలి, దాని ప్రాముఖ్యత తెలియాలి. శరణాగతి అయినా మనో నిగ్రహం అంటే శరణాగతి వల్ల నీకు మైండ్ కంట్రోల్ వస్తుంది. మైండ్ కంట్రోల్ అవసరం, బాడీకి కంఫర్ట్స్ అవసరం. శరణాగతి వల్ల స్లోగా మైండ్కి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేకుండా ఆత్మానుభవం కలగదు, అమృతానుభవం కలగదు. మనస్సును ఎప్పుడైతే మనం నియమించుకుంటున్నామో అది శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా సహకరి. మన శారీరక ఆరోగ్యానికి కూడా మనస్సు సహకరించాలి. మనో నిగ్రహం శారీరక ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. అంటే శరణాగతి వల్ల కూడా నీకు మనో నిగ్రహం సాధ్యమవుతుంది. పూజ, జపము, ధ్యానము వీటి వల్ల నీకు ఏ విధంగా అయితే మనో నిగ్రహం సాధ్యమవుతుందో, అలాగే శరణాగతి వల్ల కూడా నీకు మనో నిగ్రహం సాధ్యమవుతుంది. మీరు శ్రద్ధగా చైతన్యం గురించి, బ్రాహ్మ్యస్థితిని గురించి మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే, ఈ దాని విలువ కనుక లోపల ఉన్న వస్తువు కనుక నీకు తెలుస్తుంటే, లోపల ఉన్న వస్తువు ఆ సద్వస్తువు సంబంధించినటువంటి దాని విలువ, దాని ప్రాముఖ్యత నీకు తెలుస్తుంటే స్లోగా స్టడీగా నెమ్మదిగా మీ మనస్సు అణిగిపోయింది. మనస్సు ఎప్పుడైతే నశించిందో, మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, రామకృష్ణుడు చెప్పేవాడు, నేను నీతో ఎలా మాట్లాడుతున్నావో నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావో అలాగే భగవంతుడితో కూడా మాట్లాడు. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఈశ్వరుడితో కూడా మాట్లాడు. మనస్సు అణిగిపోతే మనస్సు అంటే శరణాగతి మార్గం అంటే మనం భక్తి మార్గం అని కూడా చెప్పవచ్చు. నిజ్జా నేను బయటకు వచ్చి అది కాలి బూడిద అయ్యే వరకు మన భక్తి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో మార్గాన్ని మనం ఆలంబనంగా తీసుకుని కృషి చేయాలి. నిజాన్ని నశించే వరకు దాన్ని నమ్మటానికి వీల్లేదు. మనకు అనేక తలంపులు వస్తున్నాయి. అందులో మొదటి తలంపుని అహంభావన అని పిలుస్తారు. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. ఆ మొదటి తలంపుని ఇతర తలంపుల్ని కలిపి మనస్సు అని పిలుస్తాం. ఆ మొదటి తలంపు అణిగినప్పుడు ఇతర తలంపులు కూడా అణిగిపోతాయి. ఆ మొదటి తలంపే అహంభావన, అదే వ్యక్తి భావన. కేవలం ఏదో నమస్కారం పెట్టడమే శరణాగతి కాదు. శరణాగతి అంటే నిజమైన శరణాగతి అంటే హృదయస్థానం ముందు అహం కరగ. ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, నివాసంగా ఉన్నాడో, ఎక్కడ ఏ హృదయంలో ఈశ్వరుడు ఉండి ఈ శరీరం అనే బొమ్మల్ని, ఈ శరీరాలని షాడోస్ నడుపుతున్నాడో, ఈ యంత్రాల శరీరాలనే యంత్రాలను ఎలా నడుపుతున్నాడో, ఏ హృదయంలో ఉండి నడుపుతున్నాడో ఈశ్వరుడు, అక్కడ ఆ స్థానం ముందు, హృదయస్థానం ముందు
ఈ అహంభావన కరగాలి. మనస్సు హృదయంలో కనుక నిలబడి ఉంటే, భగవాన్ చెప్పారు దానికే, నీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అదే భక్తి, అదే జ్ఞానం, అదే ధ్యానం, అదే కర్మ. అంటే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు మంచి పనులు చేయండి అని. మంచి పనులు చేయటం వల్ల ఏమిటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతూ ఉంటుంది. మంచి పనుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మంచి పనులు చేయగా చేయగా మనస్సు అణుగుతుంది. మనస్సు అణగటం వల్ల హృదయంలో ఉన్న బంగారం దానికి అందదు. నిష్కామకర్మ చేయమని మీరు మంచి పనులు చేయండి చెప్పడానికి కారణం కూడా మనస్సు పలచబట్టడానికి. మంచి చేసేవాడికి, మంచి చూసేవాడికి, మంచి వినేవాడికి వాడికి ఏమవుతుందంటే మనస్సు అణుగుతుంది. అది మంచి యొక్క ప్రయోజనం. హృదయస్థానం అందు, హృదయస్థానం ఎందు మనస్సు నిలబెట్టి కనుక ఉంచితే అది నెమ్మదిగా కరిగిపోతుంది, అణిగిపోతుంది. అంటే ఒకటి విషయ చింతన, రెండు ఆత్మచింతన. మనకు ఆత్మచింతన లేకపోతే, దైవ చింతన లేకపోతే మనస్సు విషయాలను చింతిస్తూ ఉంటుంది. విషయాలు చింతించుకొని మనస్సుకు నేత పెరుగుతూ ఉంటుంది. అంటే అహంభావన ఎలా నశిస్తుంది అంటే, నువ్వు ఆత్మని ధ్యానించటం వల్ల, అది ఈశ్వరుని ధ్యానించటం వల్ల, ఈశ్వరుని నిరంతరము స్మరించటం వల్ల ఈ వ్యక్తి భావన ఆ ఇండివిజువల్ అయి నశిస్తుంది. అలా కాకుండా విషయాలను చింతిస్తూ ఉంటే ఆ నిద్య నేను బలపడదు. ఆ నిద్య నేననే కొంతమంది దొంగ నేను, దొంగ నేను అంటారు. అంటే నిజమే నేను యూనిఫార్మ్ గా ఉంటుంది, దొంగ నేనకి అప్స్ డౌన్స్ ఉంటాయి. నిజమే నేను శరీరం లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు. నిద్య నేను శరీరం లేకుండా, లోకం లేకుండా ఉండలేదు. అంచేది అజ్ఞానం ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది, అవిద్య ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది. ఆ మనస్సును హృదయస్థానం అందు నువ్వు నిలబెట్టి ఉంచాలి. అందులో హృదయస్థానంలో కనుక నువ్వు స్టడీగా ఉంచగలిగితే, మైండ్ ఉంచగలిగితే అందులో నేరం అయిపోతుంది, అక్కడ కరిగిపోతుంది. అజ్ఞానంలోంచి విడుదల అవ్వాలంటే, మన అవిద్యలోంచి విడుదల అవ్వాలంటే, నిజ్ఞానంలోంచి ఫాల్స్ అయిలోంచి విడుదల పొందాలి. అంటే ఆ మనిషిలో, ఆ వ్యక్తిలో అహంభావన ఉందా లేదా, అది ఒకటే చూస్తాడు. అహంభావన లేదంటే మోక్షం ఇస్తాడు, అహంభావన ఉందంటే పునర్జన్మ. అయితే ఆ పునర్జన్మ మటుకి వాడి కర్మానుసారంగా ఉంటుంది. అహంభావన లేనప్పుడు, ఆ వ్యక్తి భావన అక్కడ లేనప్పుడు, మనిషిలో ఆ దేహాభిమానం లేనప్పుడు, దేహబుద్ధి లేనప్పుడు, శవబుద్ధి లేనప్పుడు ఆయన శాల్వేషన్ లిబరేషన్ ప్రసాద్ పరమేశ్వరుడు. లోపల అహంభావన పెట్టుకుని, లోపల అజ్ఞానం పెట్టుకుని, లోపల అవిద్య పెట్టుకుని మంచి పనులు చేసినా అంత మాత్రం చేస్తే నీకు మోక్షం రాదు. అంటే జనరల్ గా ఈ అహంభావన యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనం చూసుకోవాలి. అది ఏ రోజు కాదు ఇంటర్ఫీర్ అవడానికి చూస్తుంది. అది ఇంటర్ఫీర్ అవ్వకుండా కనుక మనం చూస్తే అది నిజంగా పలచబడిపోతుంది. అది స్లోగా నశించడం ప్రారంభమవుతుంది. భాష చేష్టలను బట్టి భగవంతుడు మోసపోయడంత అమాయకుడేం కాదు. మనకంటే వివేకవంతుడే, మనకంటే తెలివి గలవాడు, సర్వజ్ఞుడే, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అంటే నీకు ఆ శవభావం, దేహాభిమానం నశించినప్పుడు, దేహబుద్ధి నశించినప్పుడు నీకు మోక్షం ఇస్తాడు. కానీ దేహబుద్ధి పెట్టుకుని బాహ్యాన్ని ఏదైనా నమస్కారాలు చేసినా, దేహబుద్ధి విడిచిపెట్టకుండా, దేహబుద్ధిని నువ్వు త్యాగం చేయకుండా, దేహబుద్ధిని నువ్వు భరం చేయకుండా, దాన్ని కాల్చి బూడి చేయకుండా, దేహబుద్ధిని బాహ్యంగా ఏదైనా కొన్ని కొన్ని ఘనకార్యాలు చేసినా అంత మాత్రం చేత నీకు మోక్షాన్ని ఇవ్వడు. అయితే మంచి పనులు ఎందుకు చేయమన్నారంటే, ఈ పని చేసినంత మాత్రం చేస్తే మనకి మోక్షం రాదు. మంచి పని చేయటం వల్ల ఏమవుతుందంటే మనస్సు పలచబడుతుంది. అంటే భగవంతు వైపుకి మనసుకు దారి కనిపిస్తుంది. అంటే నువ్వు పని, ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిని కాదు, ఆ పని ఏ ఉద్దేశంతో చేసావు, ఏ తలంపుతో ఆ పని చేసావు, తలంపును చూస్తే నీకు మార్కులు ఇస్తాడు. కానీ బాహ్యంగా చేసిన పనిని బట్టి నీకు ఇవ్వడు. నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్, నీకు స్పిరిచువల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తాడంటే, బాహ్యంగా నువ్వు ఏదైనా బిల్డింగ్ కట్టించవచ్చు, మంచిదే, అది ఎందుకు కట్టించావు, దేని గురించి కట్టించావు, తలంపు చూస్తాడు ఈశ్వరుడు. నీకు ఆ తలంపును బట్టి మార్కులు వేస్తాడు. కానీ బాహ్యమైన చేష్టలను బట్టి నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాని మీద ఆధారపడి ఉండదు. తలంపు ముఖ్యం. అయితే భగవంతుడు ఈ బాహ్యమైన ప్రక్రియల వల్ల, బాహ్యమైన చేష్టల వల్ల మోసపోవడం ఈశ్వరుడు. నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ మైండ్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఆత్మానుభవం సంపాదించడానికి, అమృతానుభవం సంపాదించుకోవడానికి మన మనస్సుని, మన శరీరాన్ని కంట్రోల్లో జాగ్రత్తగా దాన్ని నియమించుకోవాలి. మనకు ఒక రెండు తెలుస్తున్నాయి, దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. వీటి ప్రయోజనం ఏంటంటే, భగవంతుడు ఒక్కటే నిజం, చైతన్యము ఒక్కటే నిజం, అది ఒక్కటే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మీ దేహాన్ని, మనస్సుని నియమించుకుని వాటిని ఆ అనుభవం, అమృతానుభవం పొందడానికి దేహాన్ని, మనస్సుని ఉపయోగించుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి, తగు మాత్రంగా తినండి అని. ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అజాగ్రత్తగా ఆలోచించొద్దు. అజాగ్రత్తగా ఆలోచిస్తే మరణం వచ్చే రోజున బాధపడాలి మీరు. జాగ్రత్తగా ఆలోచించండి, తినేటప్పుడు తగు మాత్రంగా తినండి. ఈ రెండు సూత్రాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లోపల హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఉన్నా మనకు తెలియటం లేదు, అది మనకు అనుభవం లేదు. ఉన్న మాట నిజమే, కానీ మనకు అనుభవం లేదు. అనుభవం అయితేనే కాదు మనకు సొమ్ము కాదు. ఉన్నాడు కానీ మనకు అది అనుభవంలోకి అందటం లేదు. అనుభవంలోకి అందటానికే ఈ జపము, ధ్యానము, పూజ, ఇవన్నీ ఎందుకంటే ఉన్న వస్తువు మనకు అనుభవంలోకి రావటానికి. అంచేత ఉన్నది భగవంతుడే నిజం, సత్యమే నిజం. గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్. ఆయన ఒక్కడే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడం కోసం నీ శరీరాన్ని మనస్సును ఉపయోగించుకో. శరీరాన్ని మనస్సుని నువ్వు ఉపయోగించుకుంటే, ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకే వీటి యొక్క ఉపయోగం కానీ, లేదా అంతకంటే దీనికి శరీరానికి మనస్సుకి ఏమి ప్రయోజనం లేదు. అంటే నువ్వు లోకంలో ఏదైనా ఒక మంచి పనులు చేసి నీ శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలను ఉపయోగించి లోకం లోక కళ్యాణం కోసం ఏదైనా మంచి పనులు చేసినా నీ గురి మటుకి ఆ నిజాన్ని నేను తగ్గేలాగా, నిజాన్ని నేను రిడ్యూస్ అవడానికి, ఆ నిజాన్ని గురించి విడుదల పొందడానికి నీ గురి అయి ఉండాలి. నీ గురి పెట్టుకోవాలి అక్కడ. వేర్ ఇన్సల్ట్ వేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్. కొంతమంది చిన్న మాట అంటే పడలేరు, వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలంటారు. చిన్న బాధ వచ్చిందనుకోండి తట్టుకోలేరు, సంసారంలో వచ్చే కష్టకాలు కూడా తట్టుకోలేరు. వాళ్ళకి అమృతానుభవం కలగాలి, ఆత్మానుభవం కలగాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక ఇన్సల్ట్ కూడా మీరు భరించలేరు. ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యను కూడా మీరు భరించలేరు. అది కూడా మనకు అమృతానుభవం ఎలా కలుగుతుంది? కలగనే కలగదు. అంటే మీకు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. స్తోత్రం చేసినా విమర్శించినా మీ మనసు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా బ్యాలెన్స్గా ఉండదనుకోండి మీకు అహంభావన పెరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండా ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే లోపల మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న ఆనందం అది మన చేతికి అందాలంటే ఈ రెండింటిని స్వాధీనంగా పెట్టుకుని, ఏమి శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని స్వాధీనంగా పెట్టుకుని అమృతానుభవం పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీ హృదయంలో ఉన్నది నీకు అందుతుంది. మొట్టమొదటిలో నీకు శరణాగతి, పూర్ణ శరణాగతి నీకు సాధ్యం కాకపోవచ్చు. పూర్ణ శరణాగతి సాధ్యం కాలేదని శరణాగతి భావన విడిచిపెట్టకునుము. పాక్షికంగానే శరణాగతి పొందడానికి ప్రయత్నం చెయ్యి. మొట్టమొదటిలో పాక్షికమైన శరణాగతి నువ్వు అలా ప్రాక్టీస్ చేయగా చేయగా పూర్ణ శరణాగతి నీకు లభిస్తుంది. ఆ పూర్ణ శరణాగతి నీకు లభించిన తర్వాత కర్తృత్వ భావం నాశిస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. పూర్ణ శరణాగతి వల్ల వచ్చే రిజల్ట్ ఏమిటంటే మీలోనటువంటి కర్తృత్వ భావన నశిస్తుంది. అంటే నేను అనే భావన నశిస్తుంది, నేను అనే తలంపు నశిస్తుంది. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలేమో. ఈ సంసారంలో కూడా దుఃఖానికి కారణం ఉన్నట్టుగా నీకు అనిపించవచ్చు, అందులో కూడా లేదు. ఇంట్లో లేదు దుఃఖ కారణం, బయట లేదు. అసలు దుఃఖ కారణం బయట లేనే లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే లోపలేమో. అది ఎలా ఉందంటే కర్తృత్వ భావం. ఈ శరణాగతి పొందటం వల్ల ఏ కారణం వల్ల నీకు దుఃఖం వస్తుందో ఆ కారణం నశిస్తుంది. కర్తృత్వ భావన ఎక్కువ ఉన్నవాడు ఇతరులను అడిగి తెలుసుకోవాలనే బుద్ధి కూడా వాడుకు ఉండదు. కృష్ణుడు చెప్తాడు, జ్ఞానిని ఆశ్రయించి, జ్ఞానిని సమీపించి, జ్ఞాని దగ్గర వినయంగా ఉండి తెలుసుకోవాలని ఊరికే వెటకారం కోసం, హేళన కోసం కాకుండా తెలుసుకోవాలనే బుద్ధితో వాడిని సమీపించి ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, ఎలా అడగాలి అనే ఆ పరిస్థితిని అర్థం చేసుకుని జ్ఞానిని సమీపించి జ్ఞానిని అడిగి నువ్వు ఆత్మజ్ఞానం సముపార్జించు అర్జున అని చెప్తాడు. ఎవరైనా ఈ ట్రైన్కి వెళ్ళడానికి తొందర తొందరగా బయలుదేరి వెళుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని విద్య గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఆ సందర్భం కూడా మీరు గ్రహించాలి. ఆ సందర్భం కూడా ఎప్పుడు అడగాలి, ఎక్కడ అడగాలి, వారిని సమీపించి వారికి సేవ చేసి వారి అనుగ్రహానికి పాత్రులై నువ్వు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిద్యను సంపాదించు. దుఃఖ కారణం ఎప్పుడైతే నశించిందో ఇంకా దుఃఖం కూడా ఉండదు. రోగ కారణం నశించినప్పుడు రోగం అది. అంటే పునర్జన్మ హేతువులు నశించినప్పుడు పునర్జన్మ రాదు. అందరికీ మోక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పునర్జన్మ అంటే అందరికీ ఇష్టం. ఏకాంత వాసాన్ని కూడా మనిషి ఆశ్రయించాలి. మీరు ప్రతిరోజు గంట సేపైనా ఏకాంతంగా ఉండి, ఏకాంతంగా ఉండి మనలో ఏముందో మీరు లోపల చూసుకోగలగాలి. పునర్జన్మ హేతువులు ఏమున్నాయో మనం చూసుకోవాలి. ఎవరికి మోక్షం అక్కర్లేదు. పునర్జన్మ మంచి జన్మ రావాలి, మంచి జన్మ రావాలి. అంటే దీనికి కారణం ఏంటంటే మనకి దేహాభిమానం అంత బలంగా ఉంది. అంటే మన అందరికీ దేహం ఉంటే ఉంటాం, దేహం లేకపోతే మనం ఉండమని ఒక అనుమానం ఉంది, భయం ఉంది మనకి. పునర్జన్మ వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే మనం ఉండొచ్చు, దేహం లేకపోతే ఉండటం ఎలాగే, అసలు ఉండదేమో, అసలు ఉండకుండా పోతామేమో, మన ఎగ్జిస్టెన్సే పోతుందేమో అని భయపడి అందరూ పునర్జన్మను కోరుకుంటారు, మంచి జన్మను కోరుకుంటారు, మంచి లోకాలు కోరుకుంటారు. కానీ భగవంతుని మోక్షాన్ని, ఆ స్వర్గరాజ్యం ఇమ్మని మటుకు ఎవరు అడగరు. ఎందుకంటే దాని ప్రాముఖ్యత తెలియదు. దేహం లేకపోతే ఉండవేమనే భయం వల్లే పునర్జన్మ కోరుకుంటారు. దైనందిన జీవితంలో మన సాధారణ పూజ గదికి పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి, దేహబుద్ధిని తగ్గించుకుంటూ రావాలి. అంటే మీ క్షేమం కోరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు భరించలేరు. మీరు క్షేమం కోరే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా భరించలేనప్పుడు ఆత్మవిద్య ఎలా కలుగుతుంది అంటే మీకు తోకం లేదని అర్థం. అంటే సరైన తోకం కనుక లేకపోతే, ఆ స్ట్రెంగ్త్, ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కనుక లేకపోతే మీకు హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేయదు. ఒక శరణాగతి చెందినవాడు తన కొరకంటూ ఈశ్వరుని ఏం ప్రార్థించడు, అది శరణాగతి వాడు లక్షణం. మనకి ఈశ్వరుడు చేతి ఒక పని పెట్టుకుని ఉంటాడు. శరణాగతి పొందిన వాడు ఎలా ఉంటాడంటే, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో అలాగే శరణాగతి పొందిన వాడు కూడా ఈశ్వరుడి చేతిలో పని ఎత్తుకుంటూ ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, మేము చాలా కాలానికి భక్తి మార్గంలో ఉన్నామండి, జ్ఞాన మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, భగవంతుడి మాట ఏమీ చేయటం లేదా. అలా ఏమీ చేయటం లేదని చెప్పేదెవరు విద్యా నేను, ఏమీ చెప్పలేదు ఏమీ చేయటం లేదని చెప్పేదెవరు విద్యా నేను. అంటే మీ శరణ విద్యాన్ని శరణాగతి చేయలేదని అర్థం. విద్యాన్ని మీ ఈశ్వరుడికి సరెండర్ చేయలేదని అర్థం నువ్వు. అంటే మనం అందరం ఏం చేస్తామంటే, మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకుంటాం, భగవంతుడు చెప్పినట్టు మనం వినాలనుకోవటం లేదు. అంటే మనం చెప్పినట్టు భగవంతుడు వినాలనుకోవటం శరణాగతి మార్గం కాదు. భగవంతుడి చేతిలో మనం పనిముట్లకి ఉంటే అది శరణాగతి, అది శరణాగతి మార్గం. మనం పుణ్యమని పాపమని మంచి అని చెడు అని అనుకుంటాం మామూలుగా. ఈ మంచి చెడు కూడా మనసు చుట్టూరు తిరుగుతాయి. రాబోయే జన్మలో పూర్వజన్మలు కూడా, పూర్వజన్మ వాసనలు రాబోయే జన్మలు కూడా ఈ మనసు చుట్టూరు తిరుగుతాయి. ఆ జీవుడు మనసు అంటే జీవుడు చుట్టూరు తిరుగుతాయి. పుణ్యపాపాలు అనుభవించేవాడు కూడా జీవుడే. ఈ గౌరవ అగౌరవాలని, ఈ మర్యాదల్ని అమర్యాదల్ని అనుభవించేవాడు కూడా జీవుడు. మిమ్మల్ని ఎవరైనా మర్యాద చేశారనుకోండి, మేము ఎవరైనా మర్యాద చేస్తే మీరు పొంగు వస్తుంది, మీకు పొంగిపోతారు. మర్యాద చేయకపోతే ఎవరైనా అవమానం చేస్తే పొంగిపోతారు. ఇవన్నీ మీ లోపలున్న బంగారానికి గొడవలకి ఏమీ సంబంధం లేదు. మీకు గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు మీకు, లేకపోతే మీలో పుణ్యం ఉండొచ్చు, దోషం ఉండొచ్చు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలే, జీవుడికి సంబంధించిన విషయాలే. ఆ దేహంతో తాదాత్యం పొందినటువంటి నేను చుట్టూనేది ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ నీ లోపల బ్రహ్మముకు, నీ లోపల చైతన్యములకు, నీ లోపల శాంతికి, నీ లోపల చావులేని వస్తువుకి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలకు ఏమీ సంబంధం లేదు. అసలు వస్తువుకి, సద్వస్తువుకి, స్వరూపానికి, ఈ విషయాలకు కూడా ఈ ద్వైతానికి ఎట్టి సంబంధము లేనే లేదు. ఇంకా నీకు లోపల ఉండను అనుకుంటాం, దానికి అసలు వస్తువుకి ఈ విషయాలకి ఏమీ సంబంధం లేదు. పుణ్యపాపాలకి అసలు వస్తువుకి ఏమీ సంబంధం లేదు. అంటనే అంటావు, ముట్టనే ముట్టవు. ఇవన్నీ కూడా పుణ్యపాపాలు జీవుని తాకుతాయి. లోపల నీ హృదయంలో ఉన్న బంగారాన్ని, నీ హృదయంలో ఉన్న అమృత వస్తువుని, ఆ పరమార్థాన్ని, ఆ పరతత్వాన్ని తాకలేదు. అంటే శరణాగతి పొందిన వాడు ఏం చేస్తాడంటే, మామూలుగా వాడి కుటుంబంలో ఏదైనా మంచి జరిగినా ఇది నీ ఇష్టం అంటాడు. ఒకవేళ ఏదైనా చెడు జరిగినా ఇది నీ ఇష్టం. మనం ఏం చేస్తామంటే, మంచి జరిగితే ఈశ్వరుడు కృతజ్ఞత చెబుతాం, చెడు జరిగితే ఈశ్వరుడు మనకు అన్యాయం చేశాడంట. ఇది ఈ శరణాగతి పొందిన వాడు లక్షణం కానే కాదు. మనకంటే మన గురించి ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. తర్వాత మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ కూడా ఈశ్వరుడికి తెలుసు. మనకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు అనేటువంటి జ్ఞానం మనకు లేదు. అంటే అది మనకు దుఃఖం కలుగుతుంది. అంటే ఒకసారి మీకు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, ఆ చెడ్డ మంచికి దారి చేయొచ్చు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, మీరు కంగారు పడతారు. కానీ ఆ చెడ్డ ఒక మంచికి పునాదిరా అవ్వచ్చు. అంటే శరణాగతి మార్గం మీరు విడిచిపెట్టక్కర్లేదు. ఏదైనా చెడ్డ జరిగితే కొంతమంది దేవుళ్ళు మార్చేస్తా ఉంటారు, చిందరతనం అది. ఈ మధ్య ఎవరో అమ్మగారు అన్నారు, సాయిబాబా బొమ్మ పట్టుకుని తంటనే పడేశాను. పాపం ఆవిడకి, ఆవిడ భర్త పోయారు ఈ మధ్యన చోట. ఆవిడ షిరిడి సాయిబాబా భక్తులు, మేము నమ్ముకున్నాం, మా ఆయన పోయారని ఆ బొమ్మ చూసి, ఇంట్లో బొమ్మ తీసుకుని బయట పడేశాము. కొంతమంది ఇంట్లో ఏదైనా జరిగితే దేవుళ్ళే మార్చేస్తా ఉంటారు. కొంతమంది శివుని ప్రార్థిస్తూ ఉంటారు, అక్కడికి ఏదైనా చెడ్డ జరిగింది అనుకుని శివుని వదిలేస్తారు, ఇంకా విష్ణువుని పట్టుకుంటారు. అదే విష్ణువుని ఏదో కొంతకాలం ప్రార్థిస్తాడు అనుకో, ఆ దేవుని వదిలేస్తారు. అని ఆ దేవుని వదిలేసి ఇంకోటి దేవతను, ఏ దేవతను, ఏ పోలేరమ్మని పట్టుకుంటారు. ఇలా ఏంటంటే వీళ్ళు ఆ మనసు అది రకమైన సింగర్తనం అది. అంటే వాళ్ళకి డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేకపోవటం వల్ల. కానీ ఇంతమంది దేవుడు లేరు, దేవుడు ఒక్కడే. అంటే ఏమన్నా దేవుడు ఇద్దరు ఉంటే మటుకు తప్పనిసరిగా కోపం వస్తుంది. ఒకడే దేవుడు అయినప్పుడు కోపం ఎవరికి వస్తుందని చెప్తాను. ఇద్దరు దేవుళ్ళు ఉంటే కోపం వస్తుంది, కరెక్టే, ఇద్దరు ఉంటేనే. మీకు ఒకే దేవుడు రాముడిగా కనిపించేవాడు, కృష్ణుడిగా కనిపించేవాడు, శివుడిగా కనిపించేవాడు, ఈశ్వరుడే. రాముడు ఈశ్వరుడే, కృష్ణుడు ఈశ్వరుడే, శివుడు ఈశ్వరుడే. కృష్ణుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే, నేను ఈశ్వరుడు అయ్యి శాస్త్రాన్ని చెబుతున్నాను అన్నాడు. మన రాముడిని ఈశ్వరుడు అని వచ్చాం, కృష్ణుడిని ఈశ్వరుడంటే నియమించేవాడు, జీవకోటిని జీవకోటిని నియమించేవాడు ఈశ్వరుడు. అంటే అందరూ ఈశ్వరుడే, రాముడన్నా ఈశ్వరుడే, కృష్ణుడన్నా ఈశ్వరుడే, శివుడన్నా ఈశ్వరుడే. అందుకే గీతలో ఈ సందేహాలు రాకుండా ఉండటం కోసం, ఎవరు ఏ రూపాన్ని ఆశ్రయించినా, ఏ నామాన్ని ఆశ్రయించినా పొందేది మటుకు నన్నే, నన్నే అంటే బ్రహ్మమునే పొందుతాడు. ఒక్క దేవతానుగ్రహం చాలు మనం మోక్షం పొందటం కోసం. అనేక మంది దేవతలు అక్కర్లేదు, ఒక్క దేవత యొక్క అనుగ్రహం పొందితే చాలు మనం మోక్షానుభవం కలుగుతుంది. ఒక గురువు యొక్క అనుగ్రహం పొందితే చాలు. గురువు అంటే బ్రహ్మమే, ఈశ్వరుడు అంటే బ్రహ్మమే. అంటే ఒక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం పొందినా వాడు బ్రహ్మమని పొందుతాడు. కొంతమంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోలేని పొంగిపోతూ ఉంటారు, అనుకూలంగా లేనప్పుడు కుంగిపోతూ ఉంటారు. ఇది భక్తుల లక్షణం కాదు. ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళతాం అనుకోండి, వాళ్ళు మనం మర్యాద చేయాలనుకోండి, ఉదాహరణకు మర్యాద చేయాలనుకోండి, మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మర్యాద చేసినా మర్యాద చేయకపోయినా ఎలా ఉండాలి? బ్యాలెన్స్ గా ఉంటారు. మరియా చేస్తే ఒక రకంగా ఉండి, మరియా చేయకపోతే ఒక రకంగా ఉంటాం అనుకుని మనం భక్తులం కాదని చెప్తున్నాడు ఇక్కడ. భక్తులు అంటే కేవలం ఏదో బొట్లికే పరిమితం అవడం కాదు, భక్తులు అంటే బొట్లికే పరిమితం అయితే మనం భక్తులు అవ్వం. కానీ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మనం గౌరవం వచ్చినా అవి రెండు సమానంగా తీసుకోవాలి. అది ఈశ్వర ప్రసాదం అని, ఇది ఈశ్వరుని ప్రసాదం. గౌరవం ఎలాగైతే మనం ఈశ్వరుని ప్రసాదం అనుకుంటున్నాం, అగౌరవం కూడా ఈశ్వరుని ప్రసాదం అని. అయితే మన సాధనని, మన భక్తిని పూజ గదికే కేవలం పరిమితం చేయకూడదు. అదే భగవాన్ చెప్తా ఉంటారు, అదే నీ మాటలో కానీ నీ చేతలో కానీ నీ తలంపులో కానీ ఆ దేహాభిమానానికి దేహబుద్ధికి పుట్టి సప్లై అవ్వకుండా ఉండాలి. హృదయంలోని సత్య వస్తువు గుర్తింపుకోరదు. ఎవరు కోరుతారు? నిజ్యా నేను గుర్తింపు కోరుతుంది. అంటే దేహానికి పరిమితమైన నేను, దేహగతమైన నేను, నిజ్యా నేను దొంగలైన మటుకే గుర్తింపు కోరుతుంది. అంటే నీ గుర్తింపులు కోరుతున్నామంటే నీకు తెలియకుండా నిజ్యా నేను బలపడిపోతా ఉంటుంది, నీ స్వరూపానికి దూరం అవుతావు. స్వరూపానికి నీకు ఎంత దూరం అయి వెళుతున్నావు, మళ్ళీ భవిష్యత్తు జన్మలో అంత కష్టపడి అంత సాధన చేస్తేనే కానీ మళ్ళీ దగ్గరికి రావు నువ్వు. అంటే గుర్తింపు కోరేది నిజ్యా నేను, నిజమైన నేను గుర్తింపు కోరదు. అయితే నువ్వు గుర్తింపు కోరుతున్నాయంటే నిజానికి నీకు తెలియకుండా నువ్వు బలం పెంచుకుంటున్నావు, నిజాన్ని ఎంతటి నువ్వు పెంచుకుంటున్నావు. అంటే మనం కామ్గా పనిచేయాలి, క్వైట్ గా పనిచేయాలి. పనిచేసేటప్పుడు కూడా కామ్గా పనిచేయాలి, క్వైట్ గా పనిచేయాలి. గాంధీ గారు అంటా ఉండాలి, నీ కరేజ్ కూడా కామ్గా ఉండాలి, నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలి? కామ్గా ఉండాలి, క్వైట్ గా ఉండాలి. పైకి నువ్వు అందరిలాగే కనపడాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మన భక్తుల కింద పైకి కనిపించక్కర్లేదు, భక్తిని లోపల పెంచుకుంటూ రావాలి, జ్ఞానాన్ని లోపల పెంచుకుంటూ రావాలి, వైరాగ్యాన్ని లోపల పెంచుకుంటూ రావాలి. పైకి మట్టికి మనం అందరితో సమానంగానే, అందరిలాగే సమానంగానే కనపడాలి. కానీ ఇతరుల కంటే మనలో ఏదో ఆధిక్యత ఉందని భక్తి పేరు మీద అనుకుంటే వాడు పతనం అవుతాడు. మళ్ళీ అందరిలోనే వస్తువు ఒకటే. నువ్వు ఆ వస్తువుని చూడనప్పుడు వాళ్ళలో కంటే మనలో ఏదో విశేషం ఉంది అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా నా హృదయంలో ఉన్న భగవంతుని నేను చూడలేకపోతే సృష్టిని భగవత్ స్వరూపంగా నేను చూడలేదు. ఇవన్నీ ఎందుకు పొడిపొడి మాటలు? ఎందుకని పొడిపొడి మాటలు ఎంచుకుని నా హృదయంలో ఉన్న ఆ బ్రహ్మను చూసినప్పుడు నేను ప్రపంచానంతా బ్రహ్మముగా చూడగలను. ఎటు చూసినా బ్రహ్మంగా నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ సృష్టిని అంతా లోకంలో చూడను. నాకు లోకం అంటే భగవంతుడిగానే కనిపిస్తుంది. ఇప్పుడు వస్తువు ఇక్కడ నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ ఈశ్వరుడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా ఈశ్వరమయం. ఇక్కడున్న ఆత్మారాముడు నాకు అనుభవంలోకి వచ్చినప్పుడు లోకం అంతా రామమయం. ఇక్కడ అనుభవంలో లేనప్పుడు లోకం లోకంగానే కనిపిస్తుంది నాకు, లోకం ఈశ్వరమయంగా నాకు కనపడదు. ఇక్కడ వస్తువు ఇక్కడ నాకు అనుభవం లేదు. లోపల భగవద్ అనుభవం పొందాడు అనుకున్న మనిషి వాడికి ప్రకృతి ప్రకృతిగా కనపడదు, భగవంతుడిగానే కనిపిస్తుంది. లోకం అంతా భగవంతుడిగానే కనిపిస్తుంది వాడు. దొంగ నేను ఏం చేస్తుంది, ఈ పక్క నుంచి కొడితే ఆ పక్కకి వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్కకు వస్తుంది. ఈ దొంగ నేను ఒక పట్టాన మనిషిని విడిచిపెట్టదు. అందుకే స్వప్రయత్నం కాలు పరిపక్వం ఈశ్వర కటాక్షం. అంటే నీవు ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుడి ఇంటర్ఫీరెన్స్ అవ్వాలి, ఆ చివరి మెట్టి ఈశ్వరుడిని మనం బాధించాలి. అంటే ఈశ్వరుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా నిజాన్ని నశించదు. అది ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ మేము గృహస్థులు అనుకుంటారు, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మేము సన్యాసులు అనుకుంటారు. నేను సన్యాసిని, నేను సన్యాసిని అనుకునేది దొంగ నేనే, నేను గృహస్థుని, నేను గృహస్థుని అనుకునేది దొంగ నేనే. అంటే ఈ పక్క నుంచి కొడితే ఆ పక్క వెళుతుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్క వెళుతుంది. అది దేనికైనా దానికోటి తాదాత్యం పొందకుండా ఉండలేదు. అది నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజమైన నేను స్వతంత్రంగా ఉంటుంది, నిజ్యా నేను స్వతంత్రంగా ఉండలేదు. ఈ పిల్లలలోనండి ఎవరైనా పెంచుకుంటారు, ఆరు రోజు కోలాటం అండి. ఏది పెంచుకున్నారని కృతజ్ఞత ఆడుకుండదు, గ్రాటిట్యూడ్ మనిషిలో గ్రాటిట్యూడ్ ఉండదు. ఏది మనకి పెంచుకున్నారు, మనకు తాడు బొంగరం లేదు, ఇప్పుడు పెంచుకుని 10 ఎకరాలు ఇచ్చారని వాడుకుండదు. వాడు రోజు పెంచుకుని తల్లిదండ్రులతో పెంచి పెడతాడు. ఆ నిజ్యానికి ఇది కాలక్షేపం, ఏళ్ళ నిజ్యానికి ఆ కాలక్షేపం. అలా ఏదో తంట, ఏదో తంట ఉంటేనే కానీ దీని కాలక్షేపం అవ్వదు నిజ్యానికి. అయితే మానవ స్వభావంలో కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండదు. నేనేపటికి మనకి శరీరం గుర్తు వస్తుంది. ఈ నిజ్యాలు ఏం చేస్తున్నట్టు నీ దేహం పోయి దేహం మరణించినప్పుడు ఇంకో శరీరం ఎటువంటి వస్తుంది, మనకి ఆ శరీరం ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. దేహం గురించి నిజ్యాన్ని ఎంత మన విడదీయాలంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఏదో శరీరం ఊహిస్తూ ఉంటుంది. నిజ్యాన్ని మనకు అటువంటి శరీరం వస్తే బాగుండు, ఇటువంటి శరీరం వస్తే బాగుండు అంటే ఏదో దేహాన్ని ఊహించుకుంటుంది. ఏం చేత దేహం లేకుండా ఉండలేదు, లోకం లేకుండా ఉండలేదు. అదే భగవాన్ చెప్పారు, ఈ నిజ్యానికి దీని అందానికి దేహం సరిపోలేదు, లోకం సరిపోలేదు, లోకంలోని విషయాలు సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీని అందానికి, దేని అందానికి? ఈ నిజ్యాని యొక్క అందానికి. లోకం సరిపోలేదు, దేహం సరిపోలేదు, లోకంలో ఇంత నేత ఉండే విషయాలు అది సరిపోలేదు, దేవుడు కూడా అక్కడ కావలసి వచ్చాడు. దీనికి దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంకో దేహం ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. ఏది నిజానికి అంటే పునర్జన్మ కూడా ఎలా ఉంటే బాగుండని ఊహించుకుంటుంది. దేహాన్ని మారుస్తుంది కానీ నిజానికి దేహం లేకుండా ఉండలేదు. అది ఇక్కడ సిద్ధాంతం. ఇవి భగవాన్ చెప్పిన మాటలు శరణాగతి అంటే నువ్వు ఈశ్వరుడు చేతులు పనిముట్టుకుని ఉండాలి. ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ ఐ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఇప్పుడు ఇంక ఎంత విని మీరేమంటున్నాడంటే ఎవడు ఉండి ఈ భక్తుడు ఏమంటున్నాడు ఎంత విని ఈ జీవిని మీరు విడిచిపెట్టిన ఎడల నన్ను ఎవరు రక్షిస్తారు? నేను వదిలేస్తారనుకోండి, వదిలేస్తానని ఎవరు రక్షిస్తారు అని అడుగుతున్నాడు. ఎలా రక్షణ పొందుతామని అది భగవాన్ చెప్పింది. అది కాదు శరణాగతి రక్షణ. నేను నీకు సహాయం చేస్తాను, లేకపోతే చెయ్యను. నేను సహాయం చేస్తాను, లేకపోతే నీకు సహాయం చెయ్యను. ఆ విషయం వేరు. నువ్వు శరణాగతి చెందు, ప్రశాంతంగా నేను చేస్తాను చేయను అనేది నాకు సంబంధించిన విషయం. ఈశ్వరుడు మనకు సహాయం చేస్తాడా చేయడాన్ని ఈశ్వరుడి చేతిలో అనే విషయం. ఈశ్వరుడి చేతిలో ఉన్న విషయానికి నీ గోడ ఏదా? నువ్వు నీ చేతిలో పని అయితే నువ్వు చూసుకో, నీ చేతిలో పని అయితే నువ్వు చూసుకో. ఈశ్వరుడి చేతిలో ఉన్న పనికి నీ గోడ ఏలా? అంటే ఈశ్వరుడు నీకు సహాయం చేస్తాడు, లేకపోతే చెయ్యడు. ఆ విషయం విడిచిపెట్టాయి. నువ్వు శరణాగతి చెందు, నువ్వు శరణాగతి చెంది నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉండు. అంటే శాంతిగా ఉండటం వల్ల మనిషికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అననుకూలంగా ఉన్నా యోగి లక్షణం ఏంటంటే శాంతిగా ఉంటాడు. యోగి లక్షణం ఏంటంటే అతను శాంతిగా ఉంటాడు. శాంతి నుంచి శక్తి కలుగుతుంది. ఆ శక్తి మీరు 10 మందికి ఉపయోగపడేలా చేయొచ్చు. ఆ శక్తిని శాంతి లేకుండా శక్తి కలగదు. మీరు శాంతిగా ఉంటే ఇతరులకు మీరు శాంతి ఇవ్వగలరు. మీకు శక్తి కలిగితే ఇతరులకు మీరు ఎనర్జీని ఇవ్వచ్చు. మీకే శాంతిని ఇతరులకు మీరు శాంతిని ఇవ్వలేరు. ఈ సంభాషణ జరుగుతంటే ఒకరు వచ్చి లోపలకు ప్రవేశించి భగవాన్ హాల్లోకి ప్రవేశించి నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, నా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి, సుఖ జీవితాన్ని గడుపుతున్నాను. మనిషి కావాలనుకుని కోరుకున్న వస్తువులన్నీ నాకు ఉన్నాయి. కొంతమందికి బయట దారిద్ర్యం లేకపోయినా లోపల దారిద్ర్యం ఉంటుంది. బయట కొంతమందికి దారిద్ర్యం ఉండదు, లోపల దారిద్ర్యం ఉంటుంది. లోపల దారిద్ర్యం వాడికి జ్ఞానం కలగదు. బయట దారిద్ర్యం కంటే లోపల దారిద్ర్యం ఎక్కువ ప్రమాదకరమైనది. సుఖ జీవితాన్ని గడుపుతున్నాను, మనిషి కావాలని కోరుకున్న వస్తువులన్నీ నాకు ఉన్నాయి. మామూలుగా మానవుడికి ఏం కావాలో వాడు అవసరాలు తీర్చడానికి సరిపడే వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే భగవాన్ ఏం చెబుతున్నారంటే మీరు చాలా సుఖంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. ఇంకా మీకు మీరు సుఖంగా ఉన్నామని, మీరు శాంతిగా ఉన్నామని మీరే చెప్పినప్పుడు ఇంకా నీకేం అక్కర్లేదు కదా అన్నారు భగవాన్. ఆవిడేమన్నారంటే అది కాదు అది కాదు అది కాదు అది కాదు, మరి ఏది కాదు, అది కాదు అది కాదు అని ఆవిడ చెబుతంటే భగవాన్ ఏమన్నారంటే ఆవిడ చెబుతున్నాడు అది కాదు అది కాదు అదే, నేనేదో పొందనట్టు నాకేదో లోటు ఉన్నట్టు అనుకుంటున్నాను. ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇంత సంపద ఉన్నా ఒక వెలికి నాకు తెలుస్తాను. నాలో ఉన్న లోపం నాకు తెలుస్తాను, ఏదో వెలికి 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 నాకు తెలుస్తాను, ఒక సెపరేట్నెస్ నాకు తెలుస్తాను. అంటే వేరు నాలో వేరు భావం ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, నాలోని వేరు భావం నాకు తెలుస్తున్నాయి, నాలోని ఇరుకు నాకు తెలుస్తుంది, నాలో ఉన్న సెపరేట్నెస్ నాకు తెలుస్తుంది, ఏదో నా లోపల ఏదో లోపం ఉన్నట్టు ఏదో విరుచున్నట్టు నాకు తెలుస్తుంది, అది నాకు తెలుస్తుంది. నాకేదో లోటు లోపల మనస్సులో ఏదో లోటు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ శాంతిగా ఉన్నానంటే పూర్ణంగా శాంతిగా ఉన్నానని చెప్పడం కాదు. అది ఎప్పుడైనా జనరల్ గా శాంతిగా ఉంటున్నాను, శాంతిగా ఉంటున్నాను, కానీ ఆ శాంతి ఎంతో కాలం నిలబడుతున్నది, కొన్ని గంటలు నిలబడుతుంది, మళ్ళీ అది పోతుంది. వచ్చిపోయేది ఏది నిజం కాదు. మనకు కూడా ఎప్పుడైనా ఆనందంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం అని మనకు అనిపిస్తుంది అనిపిస్తుంది, కానీ పెర్మనెంట్ కాదు, అది నిజం కాదు. అది నిజం కాదు. ఇంకేదంటే మళ్ళీ ఏదో ఒక టెండెన్సీ వస్తుంది, దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే వాసనాక్షయం విశేషంగా శేషం లేకుండా వాసన నశించే వరకు నీకున్న శాంతి కానీ నీకున్న ఆనందం కానీ పెర్మనెంట్ గా ఉండదు. టెంపరీగా ఎప్పుడైనా రావచ్చు మీకు, అది పెర్మనెంట్ అవ్వదు. ఇప్పుడు పూర్తిగా టెండెన్సీ నశించాలి, పూర్తిగా టెండెన్సీ. ఆ టెండెన్సీ ఆ వాసన నశించాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా అది నశించాలి. మోక్షానికి రమణస్వామి చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, మీకు గాఢ నిద్రలో సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, సుఖము లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖము సైమల్టేనియస్ గా ఒకేసారి మీకు అనుభవంలోకి వస్తే అదే మోక్షం. మనకి ఇప్పుడు ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు, ఎరుక ఉన్నప్పుడు సుఖం లేదు, సుఖం ఉన్నప్పుడు ఎరుక లేదు. అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి. వాడే జీవన్ముక్తుడు, వాడే గుణాతీతుడు. జీవన్ముక్తుడన్న వాడే, గుణాతీతుడన్న వాడే, స్థితప్రజ్ఞుడన్న వాడే. జ్ఞానం అంటే ఉండటం, జ్ఞానం అంటే తెలుసుకోవడం కాదు, జ్ఞానం అంటే ఉండటమే. అయితే ఇది ఏముంటుందంటే నాకేదో లోటు ఉన్నట్లు అని, ఏదో వెరితి ఉన్నట్టు అనిపిస్తాను, నాకేదో వెరితి ఉన్నట్టు అనిపి, ఎప్పుడు వరకు అనిపిస్తుంది, ఇంకా కోటి జన్మలకు కూడా ఇవి అలాగే అనిపిస్తుంది. ఇది ఒక్క జన్మే కాదు, హైదరాబాద్లో ఒక జన్మ కాదు, కోటి జన్మలకు కూడా ఆవిడ ఒక మహాసామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ, ఒక సామ్రాజ్యానికి ఆవిడ అధిపతి అయినప్పటికీ ఆ వెరిచి ఎప్పుడు ప్రతి జన్మలో నా వెరికి వెంటాడుతుంటుంది. ఇంచేత ఈ బుద్ధి, ఈ మానవ బుద్ధి తన హృదయంలో ఉన్న నిజం దానికి అనుభవం అయ్యే వరకు జీవితంలో ఏదో వెరికి వెంటాడుతుంటుంది. బాహ్యమైన కంఫర్ట్స్ ఎన్ని ఉన్నప్పటికీ నీ బుద్ధికి నీ హృదయంలోని నిజం అందే వరకు, నీ బుద్ధికి నీ హృదయంలో ఉన్న నిజం అనుభవేకయోగ్యం అయ్యే వరకు నీ ఏదో రకమైన వెరికి, నీకు ఏడాది కోట్లు ఉన్నప్పటికీ, లేదా ఒక మహాసామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి అయినప్పటికీ, ఏదో వెరికి, ఏదో రోదన, ఏదో దుఃఖం, ఏదో వాసన, ఇవి నీకు వెంటాడుతూనే ఉంటాయి. భాష్యంలో ఎన్ని కంఫర్ట్స్ నీకు ఉన్నప్పటికీ, భాష్యమైన సంపద నీకు ఎన్ని ఉన్నప్పటికీ, అది కాదు అది కాదు అది కాదంటే ఇది, అది కాదు అది కాదు ఎవరు చెబుతాంటే ఇది, ఇక లోపల వస్తువు అందే వరకు ఎన్ని భాష్యంలో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ నీకు అది విడిచి ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నేను వెంటాడుతా. అంటే నీ నిజం నిజం దగ్గర కానీ బుద్ధి ఆగదు. నిజం కానిదాన్ని ఒకసారి నీ బుద్ధి నిజం అనుకుంటుంది, నిజం కానిదాన్ని కూడా నీ బుద్ధి నిజం అనుకుంటుంది, మళ్ళీ కొంతకాలానికి తెలుస్తుంది నిజం కాదు, మరి అది వదిలేసి ఇంకో నిజం కానిదాన్ని మళ్ళీ నిజం అని పట్టుకుంటుంది. ఇలా నీకు గురువు దొరికే వరకు ఇలా తిరుగుతూనే ఉంటా బాగుంటుంది. డివైన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చే వరకు నిజం ఎక్కడ ఉందో నీకు తెలియదు. నీ దయ నా మీద లేదు అని ఒక ఎవరైనా భక్తుడు అనే వాడు ఎప్పుడైనా, నీ దయ నా మీద ఏమి లేదని, నా దయ నీ మీద లేకపోతే నువ్వు ఎక్కడికి ఇంటికి వచ్చావు అనేవారు, అంటే నీ తెలివితేటల వల్ల నువ్వు ఎక్కడికి వచ్చావు అని అనుకుంటున్నావు. నా దయ తీసుకొచ్చింది అది నీకు తెలియట్లేదు, నీ తెలివితేటల వల్ల నా దయ నీకు ఏమీ లేదనుకు నువ్వు ఇక్కడ రాని రావు అసలు. అంటే ఈశ్వరుడు మనం స్మరించినప్పుడు మనం ఈశ్వరుని స్మరిస్తూ ఉంటాడు, కానీ మనం ఏమనుకుంటాం అంటే మన తెలివితేటల వల్ల ఆయన స్మరిస్తున్నాం అనుకుంటాం. భగవంతుడు ఏమని వారు ఉండండి, ఎవరైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆ పని నువ్వు కూడా చెయ్యను. వారు భగవాన్ ఎవరైనా అడిగేవారు వెళ్ళేప్పుడు మనం కూడా ఎవరైనా సాగనింపడేప్పుడు అంటూ ఉంటారు కదా, మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా భగవాన్ దగ్గర కూడా ఎవరైనా ఏమంటే మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలని భగవాన్ అడిగితే, సరే నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకోమంటున్నావు, నీ నోటితో చెప్పే పని నువ్వు కూడా చెయ్యి, ఆ జ్ఞాపకం పెట్టుకునే పని కూడా నువ్వు కూడా చెయ్యి. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ ఆల్సో విల్ రిమెంబర్ యూ. నేను శాంతి అంటే శాంతికి సంబంధించినటువంటి ఏదో అప్పుడప్పుడు శాంతి నాపం ఉందని నాకు అనిపిస్తాను, కానీ మంచిగా పెర్మనెంట్ గా ఉండటం లేదు. పెర్మనెంట్ హ్యాపీనెస్ అన్బ్రోకెన్ పీస్ మెట్టుకని నా చేతికి అందలేదు అది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే అలా చెప్పు, ఇప్పుడు ఎలా చెబుతున్నావో అలా చెప్పు, ఎలా చెబుతున్నావు, నువ్వు జీవిత లక్ష్యం నీకు పూర్తి కాలేదు, అంటే నువ్వు డెస్టినేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మన జీవిత గమ్యం మోక్షం లిబరేషన్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో లోకంలో అనేక అట్రాక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఆకర్షణ లోకంలో, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆకర్షణ. ఈ హాల్లోంచి బయటకు వెళ్ళామంటే లోకంలో ఎన్నో ఆకర్షణ ఉన్నాయి. శరీరాన్ని చంపేయడానికి ఒక రోగం సరిపోతుంది, అలాగే మానవుడు పతనం అవడానికి ఒక ఆకర్షణ చాలు. అంటే మనం సాధన చేస్తున్నప్పటికీ ఈ మనస్సు ఏదో ఒక ఆకర్షణ బయటకు తీసుకొస్తుంది. మనం సాధన చేస్తూ ఉంటాం కానీ ఏదో ఒక ఆకర్షణ ఈ మనస్సు వచ్చి ఏం చేస్తుంది, ఏదో ఒక ఆకర్షణలో అది లోనవుతూ ఉంటుంది, ఏదో ఆకర్షణకు లోనవుతుంది. మళ్ళీ ఆకర్షణ ఏం చేస్తుంది, అది మనస్సు బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తుంది. ఒకటే గుర్తు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ గురువుని స్మరించు, ఏ పూజ చెయ్యి, ఏ మార్గం ద్వారా నువ్వు ప్రయాణం చెయ్యి, నువ్వు గుర్తు పెట్టుకోవలసింది ఒకటే, నీ మనస్సు బాహ్యముఖానికి వెళుతుందా అంతర్ముఖానికి వెళుతుందా, రెండే చూసుకో. ఆ రెండో నువ్వు చూసుకోవలసినవి, బాహ్యముఖానికి వెళుతుంటది అహంకారం అవుతుంది, అంతర్ముఖానికి వెళుతుంటది ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అవుతుంది. లోపలికి వెళితే ఆత్మ, బయటకు వస్తే ప్రకృతి, లోపలికి వెళితే స్వేచ్ఛ, బయటకు వెళితే బంధం. అది ఒకటే చూసుకో. నువ్వు స్తోత్రాలు చెయ్యి, జపాలు చెయ్యి, ధ్యానాలు చెయ్యి, పూజలు చెయ్యి, కానీ నీ మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది, లోపలికి వెళుతుంది. నువ్వు చూసుకోవలసింది అది. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించు, ఏ మతంలో నువ్వు ప్రయాణించు, లోపలికి వెళితే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం, బయటకు వస్తే అహంభావన, లోపలికి వెళితే ఆత్మజ్ఞానం. ఆత్మ హృదయం యొక్క లోయల్లో, హృదయం యొక్క లోతుల్లో, అది ఎంత లోతులో ఉందో, బ్రహ్మము ఎంత లోతులో ఉందో అంతవరకు నువ్వు వెళ్ళగలగాలి, అంత లోతుకు నువ్వు దిగగలగాలి, ఆ తోక నీకు సరిపోవాలి. చిన్న మాటే నువ్వు భరించలేనప్పుడు నీకు తోకం ఎలా వస్తుంది, లోపలికి ఎలా వెళ్ళగలవు. టాలరెన్స్ ముఖ్యం, ఆ సహనం నేర్చుకోవాలి. సహనం వల్ల నీకు సాత్విక బుద్ధి కలుగుతుంది, సాత్విక బుద్ధి వల్ల మనసు హృదయం యొక్క లోయల్లో ప్రవేశించగలదు. ఆ సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి. సత్వగుణం వాడికి రియాక్షన్ ఏమి ఉండదు, యాక్షనే, కానీ రజోగుణం వాడికి అంత రియాక్షన్, యాక్షన్ తక్కువ ఉంటుంది. అయితే మీరు ప్రాక్టీస్ కల్టివేట్ చేయండి, సత్వగుణాన్ని కల్టివేట్ చేయండి, సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయండి, అప్పుడు మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. నా మనస్సు కూడా ఏం చేస్తుందంటే రోడ్డు మీద దుమ్మంటే వెళ్ళుకుంటానులే, నువ్వు నూనెకి విషయాలు చింతించేది అదే చిరాకుల్లో పడేది, ఈ చిరాకుల్లో పడేది అదే. బహుశా నేను అనుకుంటున్నాను, ఏంటి ఇంత సుఖంగా ఉన్నాం, బాహ్యంగా ఇన్ని సంపదలు ఉన్నాయి, ఈ తల రాతేంటి, గొడవలు ఏంటి, మనసు ఏమో రోడ్డు మీద దుమ్మంటే ముళ్ళుకుంటాం ఏంటి, నాకు ఇది ఒక నా తల రాతేమో కాల ఇది. ఏదైనా లోటు ఉందంటే లోటు కనపడటం లేదు, ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది మనస్సు, ఎప్పుడు అశాంతిగా ఉంటుంది, ఏదో గొడవ నొల్లుకోవటం, ఇలా ఉంది నా పరిస్థితి అని ఈవిడ చెబుతాను. అంటే భగవాన్ అవును అన్నారు. భగవాన్ అవును అవును, నువ్వు ఉన్నది ఉన్నట్టు దాపరకం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగానే చెబుతున్నావే, సూటిగానే చెబుతున్నావే, సరళంగానే చెబుతున్నావే. అంటే పిక్చర్ నీ మనసులో ఉన్న పిక్చర్ కరెక్ట్ గా చెబుతున్నావు, ఎక్స్రే తీసినట్టు మనసులో ఏ భాగం ఉందో కరెక్ట్ గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు, అది స్పష్టంగా ఉంది. అయితే ఏమంటున్నావు, తల రాతేమే అంటున్నావు, రాతలేదు కోతలేదు. ఎందుకే ఇప్పుడు విషయం స్పష్టంగా చెప్పింది, ఆఖరి జడ్జిమెంట్ కూడా చెప్పేసింది. ఎటువంటి ఇదంతా నా తల రాతేమో అంటాను. ప్రయాణశంలో ఒక మాట్లాడేవాడిని, నా రాత ఎలా ఉందనుకున్న వాళ్ళంతా గీత చదవంటే గీత రాతను చెరిపేస్తున్నాను. అంటే మీ పరిస్థితులు, ఈ పరిస్థితులు దుఃఖ కారణాలు బయట ఉన్నప్పటికీ, ఆ దుఃఖ కారణాలు ఉన్నప్పటికీ దుఃఖ కారణాల మధ్యలో సుఖంగా ఉండేటట్టు భగవద్గీత చేయగలను. గాంధీ గారు చెప్పారు, ఎటు చూసినా చీకటే, ఎటు చూసినా చీకటే, ఎక్కడా వెళితే కనపడటం లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా నాకు భగవద్గీతను ఏదో శ్లోకం టార్చులైట్ వేసినట్టు నాకు లైట్ చూపించేదాను. పరిస్థితులన్నీ బాగున్నాయి తెలుస్తుంది, నొల్లుకుంటున్నాం దుఃఖం వస్తుంది, అన్ని పరిస్థితులు బాగుండగా నాకు ఇంత దుఃఖం వస్తుంది. ఒక అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ దుఃఖము పడవలసిందని ఒకవేళ భగవంతుడు నాకు రాశాడేమో అంటాను వెళ్ళబడి. అంటే భగవాన్ దానికి ఏం చేస్తున్నాడంటే, నువ్వు విధి లేదు ఏమి లేదు, విధి ఎవరికి అహంకారానికి, ఇది బాగా అర్థం చేసుకోండి. నా విధి నా తల రాతంటున్నావు, నా విధి అంటున్నావు, విధి ఎవరికి, చైతన్యానికి విధి లేదు, ఆనందానికి విధి లేదు, లోపలున్న బంగారానికి విధి లేదు, లోపల ఉన్న బంగారానికి విధి లేదు, చైతన్యానికి విధి లేదు, ఎవరికి, అహంభావనకి, వ్యక్తి భావనకి, ఇండివిజువల్ ఐకి, ఫాల్స్ ఐకి, బాడీ బౌండ్ అయితే విధి, ఇది కర్తృత్వానికే విధి. ఆ తల రాత కూడా ఎవరికి, కర్తృత్వానికే. కర్తృత్వాన్ని తీసుకో పక్కన పెడితే తల రాత లేదు, విధి లేదు, డెస్టినీ లేదు. ఇదంతా నా విధి అంటాను కదా, నేను చేస్తే విధి లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇది నా విధిలో నేను కదా, నేను చేస్తే విధి లేదు. ఆ నేను నువ్వు చెప్పే నేను కూడా దొంగలేను, నువ్వు చెప్పే నేను కూడా దొంగలేను, దాన్ని తీసేసేవనుకో అసలు డెస్టినీ లేదు, విధే లేదు నీకు, అసలు నిజమైన నేనికి విధి లేదు, దొంగలేనికే విధి ఉంది, నిజానేనికే విధి ఉంది. అయితే నా తల రాత అంటున్నావు చూడు, ఆ నాన్న తీసేస్తే రాత లేదు, ఆ నేను తీసేస్తే నీకు రాత లేనిది. ఆ నిజ్యా నేను ఎప్పుడు నేను ఏ ప్రమాదం తీసుకొస్తున్నా చెప్పడం బహు జాగ్రత్తగా ఉండు. ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను అనుకోకు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను అనుకోకు, స్వతంత్రుని అయిపోయాను అనుకోకు, స్వతంత్రుని అయిపోయాను అనుకోకు. ఆ నిజాన్ని లోపల ఉన్నంత కాలం అది బయటకు వచ్చి కాలిపోయి మూడు అయిపోయే వరకు ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను అనుకోకు, స్వతంత్రుని అయిపోయాను అనుకోకు. ఇంకొక రెండు నిమిషాల్లో మనకు ప్రాణం పోతున్నాయనుకోండి, అప్పుడు కూడా నిజాన్ని పోయిందని అనుకోవడానికి వీలు పెట్టండి. అది నశించాలి, అది కాలు బూడి కావాలి, అది పోయింది అనుకోవాలి, కానీ అప్పటి వరకు మనల్ని నమ్మటానికి వీళ్ళు. పట్టణత్తారు 9 కోట్లు త్యాగం చేశాడు, అంటే దాన ధర్మాల కింద 9 కోట్లు దాన ధర్మాలు చేశాడు పట్టణత్తారు. పట్టణత్తారం తమిళనాడులో సెయింట్, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ కి 20 మైళ్ళు దూరం ఆయన సమాధి కూడా ఉంది. ఆయన అన్నాడు, 9 కోట్లు నేను త్యాగం చేశాను, చివరికి వచ్చేవాళ్ళు ప్రాణం పోయేటప్పటికి నేను చెప్పా కుక్క పట్టుకుంటున్నాను, ప్రాణం పోయేటప్పుడు నేను ఏం పట్టుకుంటున్నాయి, చెప్పా కుక్క పట్టుకుంటున్నాయి. అంటే చెప్పారని పట్టిపోతారని నేను అజాగ్రత్తగా ఉంటాను, తర్వాత నేను అన్నం కుక్కకు రోజు అన్నం పెడుతున్నారు, నేను చనిపోతే ఈ కుక్కను ఎవరు పెంచుతారు. నేను 9 కోట్లు దానం చేశాను, కానీ చనిపోయేటప్పుడు మటుకు నా బుద్ధిని కుక్క పట్టుకుంది, చెప్ప పట్టుకుంది. నేను భిక్షకు వెళ్ళి చెప్పి ఎవరైనా పట్టుకుపోతారని అజాగ్రత్తగా ఉంటుంది ఒక భయం, తర్వాత నేను రోజు కుక్కకు అన్నం పెడుతున్నాను, నేను చనిపోతే నా శరీరం చనిపోతే కుక్కకు అన్నం ఎవరు పెడతారని ఓటు బాధ, ఈ చెప్పా కుక్క నన్ను పట్టుకునే దేవుడు ఎదురేశాడు అన్నాడు. అంటే నిజాన్ని ఉంచుడంత ప్రమాదం. ఆయనకి 9 కోట్లు నారాయణుడు అని పేరు, బస్తా 4 రూపాయల రోజులు ఆయన 9 కోట్లు 9 కోట్ల రూపాయలు ఆయన త్యాగం చేశాడు. కానీ మరణించే టైంలో ఆయన గంచేది చెప్పేవైనా పట్టిపోతాడేమో ఉండి దక్కినాడు. అంటే ఇది నిజాన్ని అనే ప్రభావం, అంటే మా యొక్క ప్రభావం అంత బలీయమైనది. ఈశ్వరుని యొక్క పాదాలు విడిచిపెట్టకండి, ఈశ్వరానుగ్రహం లేకపోతే మీకు మాయ దారి ఇవ్వదు, మాయ దారిస్తేనే కానీ మీరు తరించరు, మాయ దారి ఇవ్వాలి కదా, మా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది దారి, ఫలానా జీవుడికి దారి ఇమ్మని చెబితే దారి ఇస్తుంది, అప్పుడు నువ్వు తరిస్తావు, అప్పటి వరకు నువ్వు తరించడానికి అవకాశం లేదు. నువ్వు ఈ పట్టణత్తారు చెప్పిన మాట నాకు ఆశ్చర్యంగా, ఇంత సాధన చేస్తే నా బుద్ధి కుక్క మీదకి వెళతాను, అంటే ఇంత చేస్తే నేను చచ్చిపోతే కుక్కగా అన్నం ఎవడ పెడతాడు. అంటే మాయ ఇంత బలీయమైనది, మాయ ఇంత బలీయమైనది అని చెప్పి బహు చివరి శ్వాస వరకు జాగ్రత్తగా ఉండాలి. చివరి శ్వాస వరకు, అంటే నీ చివరి శ్వాస వరకు కూడా ఈశ్వరుడి మీద విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. కొంతమంది అదృష్టం దురదృష్టం అంటారు. అదృష్టం ఎవరికి? నిజ్యలేనికే. దురదృష్టం ఎవరికి? నిజ్యలేనికే. పుణ్య ఫలితం, అదృష్టం పాప ఫలితం, దురదృష్టం అనుభవిస్తే రెండూ పోతాయి. ఏ రమణ మహర్షిని ఒకడు అడిగాడు, ప్రశ్న అడిగాడు, నువ్వు హృదయంలో ఏదో ఉందంటావు, ఏదో రోజులో నిజం ఉందంటావు, చావులేని శిచి ఉందంటావు, మోక్షం ఎక్కడో లేదు నీ హృదయంలో ఉందంటావు, అమృతం అమృతం నీ హృదయంలోనే ఉందంటున్నావు, బంగారం నీ హృదయంలోనే ఉందంటున్నావు, అన్ని నీ హృదయంలో ఉన్నాయంటావు. మరి ఉంటే నాకు తెలియాలి కదా, ఎందుకు తెలియటం లేదు? నా హృదయంలో ఉందని నువ్వేదో చెబుతున్నావు, ఉంటే నాకు తెలియాలి కదా. మరి ఉంటే నాకు ఎందుకు తెలియటం లేదు? ఉంటే నాకు తెలియాలి కదా, నాకు ఎందుకు తెలియటం లేదంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారండి, నీ అలవాట్ల యొక్క వేగం నుంచి, నీ వాసన యొక్క వేగం నుంచి, నీ తలంపుల యొక్క వేగం నుంచి, నీ సంస్కారాల యొక్క వేగం నుంచి నువ్వు బయటికి రా, వచ్చి చూడు లోపల ఉందనేదో నీకు తెలుస్తుంది. అప్పుడు రా, నువ్వు ఉందో లేదో, ఉందో లేదో నువ్వు అంటున్నావు, ఉండి. కానీ అలవాట్ల యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం, ఆ ఉన్న వస్తువు నీకు తెలియనట్టు లేదు, అలవాటుని విడిచిపెట్టవు, లోపల ఉండలేదు నీకు తెలుస్తుంది. అదే దానంతరదే నీకు వ్యక్తం అవుతుంది. అది తెలియబడేది కానీ మనం, మన అహంకారం దాన్ని తెలుసుకోలేదు, మన అజ్ఞానం దాన్ని తెలుసుకోలేదు, మన కర్తృత్వ బుద్ధి దాన్ని తెలుసుకోలేదు. అది తెలియబడితే మనం తెలుసుకోవడానికి సరిపోతాం, కానీ దాన్ని బలవంతం చేసి డిమాండ్ చేసి మనం తెలుసుకునే వస్తువు కాదు. అది అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నారు, అందరి హృదయాల్లోనే కంట్రోలర్ ఎక్కడో, మన కంట్రోలర్ ఎక్కడ దూరం లేదు, మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు, అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఎవరినైతే, ఏ జీవునైతే వాడు అనుగ్రహిస్తున్నాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. మన అందరం మంచివాళ్ళు, తెలియని వాళ్ళు, వివేకవంతులు అనుకుంటాం. ఆయన అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా. మనం అందరం చాలా బుద్ధిమంతులు అని మనం అనుకుంటే సరిపోదు. ఎవడు? ఆయన అనుకోవాలి కదా, కర్తురాజ్ఞ ఆ కర్త అనుకోవాలి కదా, ఈశ్వరుడు అనుకోవాలి కదా. అంటే భగవంతుడి పట్ల, ఈశ్వరుడి పట్ల మనకి నిజమైన ప్రేమ ఉంటే ఈ విధి గొడవ ఉండదు, రాత గొడవ ఉంటుంది. ఏదో ఆ ప్రేమ లేక, ఆ భక్తి లేక, ఆ విశ్వాసం లేక ఈ ప్రశ్న కానీ విధి రాత ఈ గోడ అంటాను. ఈశ్వరుడి మీద నీకు ప్రేమ ఉందనుకో, ఈశ్వరుడి మీద నీకు భక్తి ఉందనుకో, పూర్ణ విశ్వాసం నీకు ఉందనుకో, ఈశ్వరుడి పట్ల నీ శరణాగతి పొందామనుకో, ఈ విధని రాతని గోడేసి నీ స్మృతికి రాదు. అసలు ఆ ప్రేమ లేక, భక్తి లేక నీకు ఈ విషయ చింతన ఇంత వస్తుంది. మనసు ఏదో చింతిస్తూ ఉంటుంది. ఈశ్వర స్మరణ వదిలేసామంటే, ఈశ్వరుని చింతించడం వదిలేస్తే వెంటనే విషయ చింతనలో తను వచ్చేస్తుంది. అతీత శక్తికి నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి సరంటరావు అని ఆయన చూసుకుంటాడు. మీరు శరణాగతి గురించి చెబుతున్నారు, కానీ నాకు నా అహంకారం అడ్డస్తాం, నాకు శరణాగతి పొందాలని అనిపిస్తుంది. ఏదైతే శరణాగతి పొందాలనుకుంటున్నామో అదే అడ్డస్తుంది నాకు. దేనైతే సరెండర్ చేయాలనుకుంటున్నామో అదే నాకు అడ్డస్తుంది. వస్తే రాని, భగవాన్ ఏమంటారంటే వస్తే రాని భయ్యా, మనం బయట యుద్ధాలు చేసిపోతే దాంతో యుద్ధం చేద్దాం. భగవాన్ అంటారు బయట ఎలాగైనా కోలాటాలు తప్పటాలు కానీ బయట యుద్ధాలు చేస్తున్నాం కదా, ఏదైతే నీ శరణాగతికి అడ్డస్తుందో దాంతో మనం యుద్ధం చేద్దాం, దాంతో చేసిచ్చు, సారిపోక ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేయకు, నీ లోపల అజ్ఞానం ఉందనుకో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు ఏదైనా రోగం ఉందనుకోండి, ఆ రోగం మర్చిపోయినట్టు మాత్రం పోగొట్టు, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. అలా నీ మనసు ఏదైనా బలహీనత ఉందని అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి, చేసిట్టు. ఇప్పుడు నాకు అహంకారం అడ్డొస్తుంది, కారం ఎక్కువగా ఉంది నాకు. ఇదేమంటుందంటే నాకు కారం ఎక్కువగా ఉంది, బహుశా బాహ్య పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ పరిస్థితిలో కానీ కారాన్ని పెంచుతున్నాయేమో, మొత్తమే నాకు కారం అడ్డొస్తుంది అంటే భగవాన్ అంటున్నారు, ఇది అడ్డొస్తే అడ్డురాని అంటున్నారు. అంటే మనకు అహంకారం ఉన్న దారి ఇవ్వాలి, దానికి మనం అన్న దారి ఇవ్వాలి, మనకు అదైనా దారి ఇవ్వాలి, మనం వెళ్ళిపోమ్మని దానికైనా మనం దారి ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఇవి చెబుతానంటే ఏమంటే, మీరు చెప్పేది బాగానేది, శరణాగతి పొందడానికి నాలో ఉన్న కారం ఎక్కువ అడ్డొస్తాను, నా కారం ఎక్కువ, ఈ బయట కారం కంటే లోపల కారమే ప్రమాదం, ఈ నాకు ఈ కారం అడ్డొస్తుంది అంటే భగవాన్ ఏమంటారంటే, దాన్ని భయపడుతున్నావు, నువ్వేం భయపడవద్దు, గల కారం ఎక్కువ ఉంటే ఉండని రాని, కానీ నువ్వు చేసే ప్రయత్నం మటుకి నువ్వు మనకు ఈశ్వరుడి మీద విశ్వాసం విడిచిపెట్టకు. ఈ రెండు నుంచి నీకు ఎంతైనా సరే కారం ఉంటే ఉండను, ఏం భయపడకున్నది, ఏం వెనకాల సపోర్ట్ ఎలా ఇస్తున్నాడు చూడండి. గురువు గొప్పతనం, అది గురువు గొప్పతనం ఎక్కడ ఉంది? వాడు ఏమంటున్నాడంటే, ఎంత కారమైనా సరే ఉంటే ఉండను, ఎంత కారమైనా సరే నీ ప్రయత్నం మానకు, ఆ కారం దాని ప్రయత్నం అది మానప్పుడు తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం నువ్వెందుకు మానాలి, మేక్ ఎఫర్ట్. నీ ప్రయత్నం నువ్వు విడిచిపెట్టవద్దు, నీ ప్రయత్నం నువ్వు విడిచిపెట్టొద్దు, దాని ప్రయత్నం అది మానప్పుడు నీ ప్రయత్నం నువ్వెందుకు మానతావు, అది నీ సాధనని విడిచిపెట్టొద్దు, నీ సాధనని నువ్వు విడిచిపెట్టొద్దు. ఉంటే ఉండనై, ఎంతైనా సరే కారం ఉండనై, ఉంటే ఉండనై. అయితే నువ్వు ఈశ్వరుడి మీద నీ విశ్వాసం చెలించకూడదు, నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు, నువ్వు చేసే ప్రయత్నం మానకూడదు, ఈశ్వరుడి మీద నీ విశ్వాసం అది చెలించకూడదు. అసలు ఇంకోటి, ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనం చెలించకుండా మైండ్ అలా కండిషన్లో పడుతుంది. మీరు పెద్ద ఈ ముక్కులో గాలి అస్తమానం చూసుకుంటూ ఉండక్కర్లేదు, పరిపూర్ణమైన శక్తి మీద ఈశ్వరుడి మీద పురిగిందనుకోండి, మైండ్ అలా కండిషన్లో పడిపోతుంది. నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఏకాగ్రంగా ప్రయత్నం చెయ్యి. కొంతమంది మనుషులు చూడండి నిండిగా ఉంటారు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు లోపల దారిద్ర్యం ఏముండదు, మాట కూడా నిండుగా మాట్లాడతారు. అలాగే నువ్వు చేసే ప్రయత్నం నిండుగా చెయ్యి, సకం సకం కాదు. ఎలా చేస్తావు నువ్వు? పూర్తిగా చెయ్యి, కంప్లీట్ గా చెయ్యి, నిండుగా చెయ్యి. అంటే మనం దాన్ని కాంక్వర్ చెయ్యాలి. ఏదైతే మనకు అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవాలి. నువ్వు చేసేది ఏకాగ్రతంగా చెయ్యి, ఫుల్గా చెయ్యి, నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, నిరాడంబరంగా చెయ్యి. నీకు భక్తి ఉందని అందరికీ తెలియక్కర్లేదు. నీకు భక్తి ఉందని అందరికీ తెలియదు. భక్తి అంటే ఏంటి? ఈశ్వరుడికి మనకున్న అనుబంధం. మన పక్క వాళ్ళతో సంబంధం లేదు మనకి. భక్తి అంటే ఈశ్వరుడికి మనకున్న అనుబంధమే. మనకు లోకం మోక్షాన్ని ఎవరు? లోకం మోక్షాన్ని చెంది ఈశ్వరుడు. అయ్యే భక్తి అంటే నీకు ఈశ్వరుడి మీద నీకు పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు ఈ కారం దానంతరదే పోతుంది. అందులో చేపలు రాకుండా చూసుకో. అది నిండుగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. నువ్వు దేవుడి శరణ వేడుకో. ఆయన దగ్గర నుంచి, ఈశ్వరుడి దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు ఈశ్వరుడి దగ్గర నుంచి సహాయం అర్థించు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు చేసే ప్రయత్నం చేస్తుంటే సహాయం దానంతరదే వస్తుంది. లాజిక్ చూడండి. నువ్వు చేస్తున్న ప్రయత్నమే సహాయంగా మారిపోతుంది. నువ్వు చేస్తున్న ఎఫర్ట్ చేస్తా ఉంటా, నీ ఎఫర్ట్ గ్రేస్ కింద మారిపోతుంది. అంత వండర్ఫుల్ గా ఉందో చూడండి. కారాన్ని తొలగించుకోవడం నీకు అసాధ్యం అవ్వచ్చు, కానీ భగవంతుడి డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమి లేదు. నీకు అసాధ్యమైంది వాడికి సాధ్యం, వాడు తొలగిస్తాడు. అయితే చేసేది మన భక్తి కూడా ఎలా ఉండాలంటే, నీకు ఈశ్వరుడు మీద ప్రేమ కలిగి ఉండాలి, భక్తి ఉండాలి. అది ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. నీ భక్తి ఇతరులకు తెలియాలని అనుకుంటే మటుకు నీకు తెలియకుండా నీ కారం పెరిగిపోతూ ఉంటుంది. అంటే నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అంటే ఆ నిర్మలత్వం నీకు వస్తే మనిషి కూడా నేడు ఎలాగొస్తుందో ఆ నిర్మలత్వం కూడా, శాంతి కూడా వచ్చేది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ నీకు లేనప్పుడు నువ్వు సంఘానికి దేశానికి ఏం సహాయం చేయలేవు. నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే బలం లేనప్పుడు ఇతరులకు బలం ఎలా ఇస్తావు? నీకే భక్తి లేనప్పుడు ఇతరులకు ఎలా ఇస్తావు? నీకే ప్రేమ లేనప్పుడు ఇతరులకు ప్రేమ ఎలా పంచిపెట్టేవ్వగలవు? నీకున్నది నువ్వు ఇవ్వగలవు, కానీ నీకు లేని ఇతరులకు ఇవ్వలేవు కదా. నువ్వు ఇదే మహాబలం, అన్నింటిలోకి మహాబలం. నీ లోపల ఉన్న బంగారమే మహాబలం. బయట ఏం లేదు బలం, బలం బయట ఏం లేదు. ఏదైనా బయట ఉందనుకుంటే అది బలం కాదు, వాపు. నీ కాళ్ళు ఎప్పుడైనా వాసిని అనుకోండి, మరి బలంగా ఉన్నాయనుకుంటారు మీరు? కాళ్ళు ఎప్పుడైనా వాస్తాయి మనకు, వాసినప్పుడు బలంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి అనుకుంటారంటే హాస్పిటల్ తిరుగుతారు, హాస్పిటల్కి వెళ్ళవలసింది. బలం వేరు, వాపు వేరు. బలం వేరు, బయట ఉండే వాపులే. నిజమైన బలం లోపలే ఉంది. నీ హృదయంలో ఉన్న బంగారమే బలం, నీ హృదయంలో ఉన్న బంగారమే ఆనందం, నీ హృదయంలో ఉన్న బంగారమే చైతన్యం, నీ హృదయంలో ఉన్న బంగారమే అమృతం, నీ హృదయంలో ఉన్న బంగారమే శాంతి. కానీ ఆ బంగారం విలువ నీకు తెలియటం లేదు అని చెప్పి దానికోసం నువ్వు ప్రయత్నం చేయటం లేదు. ఆత్మబలం నువ్వు సంపాదిస్తే ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడగలవు, దేశానికి ఉపయోగపడగలవు, సంఘానికి ఉపయోగపడగలవు. నీకే బలం లేనప్పుడు ఇతరులకు నువ్వు ఉపయోగపడలేవు. అంటే అన్నింటికంటే అన్ని లాభాల్లోకి ఆత్మలాభం గొప్పది. అంటే అహంకారం ఎందుకు? అమ్మగారికి చెప్పేది ఏంటంటే భగవాన్ దాని పని అది దాని మానటం లేదు, దాని పని అది మానప్పుడు నీ పని ఎందుకు మానాలి? అంటే ఆ కారం ఎంతకాలం అయితే అడ్డస్తాందో నువ్వు కూడా నీ ప్రయత్నం విడిచిపెట్టద్దు. అలా చేయగా చేయగా ఈశ్వరుడు కరణ చేసుకుంటాడు, ఈశ్వరుడు ఎంటర్ఫీర్ అవుతాడు. అది జారిపోయేప్పుడు నీకు తెలియకుండా జారి, ఆ కారం ఎప్పుడు జారిపోతుందంటే ఆ జారిపోయే మధుర క్షణం వచ్చినప్పుడు అది నీకు తెలియకుండానే అది జారిపోతుంది. నీకు తెలియకుండానే అది జారిపోతుంది. ఎప్పుడైతే అది జారిపోయింది దాని అంటుకుని ఉన్న దుఃఖం కూడా నశిస్తుంది. అప్పుడు దుఃఖం లేని స్థితికి నువ్వు ఎదుగుదలుతావు. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే. విద్యలు అన్నింటి గురించి చెప్తే కృష్ణుడు గీతలో చెప్తాను నేను ఆత్మవిద్యను నేను అని చెప్తాను. ఆత్మవిద్యని నేను అది నువ్వు పట్టుకో. ఆత్మవిద్యని నువ్వు ఆశ్రయించు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పుడు మాట్లాడలేదు, నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. లోపల ఉన్న వస్తువు నీకు ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా నీకు అనుభవంలోకి వస్తుంది. అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నీ హృదయంలో ఉన్న బంగారం అంత డైరెక్ట్ గా నీకు అనుభవంలోకి వస్తుంది. ఆత్మవిద్యను ఆశ్రయించు, జ్ఞానిని ఆశ్రయించు. నీకు కోరిక ఉంటే పని జరిగినట్టు, కోరిక లేకపోతే పని జరగదని మీరు అనుకోవద్దు. నీ దేహ ప్రారంభంలో నీకు ఉన్నప్పుడు కోరిక లేకపోయినా పని మీకు పూర్తి అయిపోతుంది. ప్రారంభంలో నీకు లేనప్పుడు కోరికున్నది ఇంకా పని అవ్వదు. అంటే నీ దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ పని పూర్తి అవ్వాలంటే మనం చేసే ప్రయత్నం ఏదో మనం చేయటం. అది కాలం కలిసి రావాలి, ఈశ్వరుడు దగ్గర రావాలి, ఈశ్వర అనుగ్రహం కావాలి. అంటే మన చేతిలో ఉన్న పని మనం చేస్తుంటే కాలం ఎప్పుడు కలిసి వస్తుంది, ఈశ్వరుని కటాక్షం వస్తుంది, అప్పుడు మనకి ఆత్మలాభం కలుగుతుంది. అన్ని లాభాల్లోకి ఏది గొప్ప? ఆత్మలాభం. అంటే ఏది తెలుసుకున్నాక నువ్వు దుఃఖానికి అతీతుడు అవుతావు, ఏది తెలుసుకున్నాక నువ్వు దుఃఖానికి దూరం అవుతావు, అది చైతన్యం, అది బంగారం. రమణ మహర్షి భాషలో చెప్పాలంటే మీరు దేహాన్ని ఉపయోగించుకుని, మీరు మనస్సును ఉపయోగించుకుని ఆత్మలాభాన్ని పొందండి, ఆత్మవిద్యను సంపాదించండి, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి. ఆత్మవిద్యను సంపాదించకుండా మీ శరీరం శ్రమ అయిపోయింది అనుకోండి, మీరు ఎన్ని 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 అచీవ్ చేసినా, ఈ లోకంలో ఎన్ని ఘనకార్యాలు మీరు చేసినప్పటికీ అన్ని ఒకటి లేని సున్నాలు. అంటే మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, మీకు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ ఆత్మలాభం, ఆత్మవిద్యను సంపాదించి ఆత్మలాభాన్ని పొంది దుఃఖం లేని స్థితిని పొందటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సాత్కాలకంగా మీకు ఎప్పుడైనా శాంతిగా ఉంటే ఆనందంగా ఉంటే అది నిజం అనుకోకండి, అది నిజం అనుకోకండి. మళ్ళీ ప్రవాహంలో ఏదో ఒక విషయం వస్తుంది, ఏదో ఒక వాసన వస్తుంది, ఏదో ఒక టెండెన్సీ వస్తుంది, ఏదో సంకల్పం వస్తుందో నీడ్చిపోతుంది ఆ శాంతిని, కానీ నిజం కాదు. ఒకవేళ మీకు ఏదైనా కోరిక నెరవేరింది అనుకోండి, కోరిక నెరవేరినప్పుడు మీ మనసు హృదయంలోకి వెళుతుంది తాత్కాలికంగానే, అప్పుడు శాంతిగా ఉన్నాను అనిపిస్తుంది, ఏదో కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ అశాంతి వచ్చేస్తుంది, అది నిజం కాదు. అది ప్రతి చిన్న విషయానికి మీరు వికారం తెచ్చుకోవద్దు, నిర్వికారంగా ఉండండి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
ఇక వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, మీ లోపల ఉన్న బంగారం అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి దొంగలేని పోగొట్టుకుంటే ఎలాగైనా మాకు సుఖం ఉండదేమో అంటున్నారు. ఈ దొంగలేని పోగొట్టుకోవడానికి భయం వస్తాం చాలా మందికి. ఇంకా అదే మనం అనుకోవటం వల్ల, ఇంకా అదే మనం అనుకో, మరి డీప్ స్లీప్ లో దొంగలేని మనతో సెపరేట్ అయిపోతాను. అదే మనం అయితే డీప్ స్లీప్ లో కూడా దాంట్లో మనం దూరం అవ్వటానికి అవకాశం లేదు.
తిండిని తిండిని నిన్ను చేరి తిని, నిన్ను చేరి తిని తిన నా నేను.
ఫుడ్ దగ్గరికి నువ్వక్కర్లేదు, నువ్వు రావక్కర్లేదు, ఫుడ్ నీ దగ్గరికి తీసుకొచ్చాను రెడీమేడ్ ఫుడ్. ఆహారం దగ్గరికి నువ్వు రావక్కర్లేదు, ఆహారాన్ని ఈ దొంగలేని నీ దగ్గరికే తీసుకొచ్చాను, దొంగలేని దగ్గరికి నువ్వు రావక్కర్లేదు.
తిండిని నిన్ను చేరి తిని తిన నానేను, తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల.
ఈ గుర్తు నాకు ఫేవరెట్.
తిండిని నిన్ను చేరి తిని తిన నానేను
అంటే నిజా నేను, తిన నా బాడీ బాగుండా, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాను చూడండి, ఆ నేను తినేయమంటున్నాడు. అది మన శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటారు కదండి. ఏదైతే ఏమైనా అనుకు, శరీరం చనిపోయినప్పుడు శరీరం అనుకోదు నేను చనిపోతున్నానని, శరీరంలోనూ నిజ్యా నేను అనుకుంటున్నాను నేను చనిపోతున్నానని, ఆ నేను తినేయమంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఆ నేను కనుక తినేస్తే ఈ శరీరం ఉండగానే అంటే ఈ ఇమోర్టల్ స్టేట్ వీడు పొందుతాడు. అంటే మరణం లేని స్థితి, శరీరం మరణిస్తున్నప్పటికీ తానుకు మరణం, తాను మరణం లేని లేదనే సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ స్థితిని వాడు పొందుతాడు. దాన్ని ఇమోర్టల్ స్టేట్ అంటారు. దాన్ని ఆ ఇమోర్టల్ స్టేట్ ఎప్పుడు పొందుతాడు? ఈ నిజాన్ని నేను బయటికి తొలగిస్తే, పెకలించి లోపల ఉన్న నిజాన్ని నేను వేరుతో సహా పెకలించి ఈశ్వరుడు బయటికి లాగి కాల్చి బూడి చేసినప్పుడు ఆ లోపల అమృతానుభవం వాడు కలుగుతుంది.
ఓ